నేను కనబడకపోతే మా అబ్బాయి వీటికి వచ్చాడా వీటికి వచ్చాడా అని ఊరంతా తిరిగి మా నాన్న ఎంత బాధపడుతున్నాడు. సంధ్యా సమయంలో చీకటి అయిపోతే మా అబ్బాయి ఏ భూతాలు ప్రేతాలు పట్టుకుంటాను, కొంచెం భూత ప్రేతాలంటే భయపడాలి. అందుకని అబ్బాయి బయటికి వెళ్ళకుండా అది ఇంట్లోనే కూర్చోబెట్టి మా అమ్మాయి అంత ఏడుస్తూ ఒక క్షణం కనబడిపోతే ఏమండి మీ లేకపోతే నేను ఏం ఉండలేనండి అని ఏడ్చి నా ఇల్లు నా బంగారు లేవడానికి ఏడుస్తుంది. భార్యాభర్తలతో ఎంత ఏమొచ్చేటోటివారంటే ఈ లేకపోతే ఆవిడ పొరపాటు మంచిది కూడా తాగట, ఆయన లేకపోతే ఈవిడ తాగదు ఈవిడ లేకపోతే ఆయన తెలియదు అలా ఉండేవారు. నిజంగా కొంతమంది భార్యాభర్తల అనుబంధం ఉన్నమండి. ఈ మధ్యలో ఆవిడ భర్త చచ్చిపోతే సమంతకి ఏడుస్తున్నవాడి ఏమండి మీరు లేకపోతే అలాగంటే బతకడం, రెండు వాయిలు ఇడ్లీ వేసుకుంటే చెరువు వాయిలు తినేవాడు, రేపు పొద్దున రెండు వాయిలు ఒక్కదాన్ని మీరు లేకపోతే ఎలా తినండి అందులో మేలుతో ఉంచుతుంది అది బా రెండు వాయిలు ఆవిడ అలా పదకొడతారు కొంతమంది. చేత నా భార్య అమైపోతుంది నా పక్కన నా కూడా తిరిగిన శిష్యులు వాళ్ళంత బాధపడతారు. అతిథి సంతర్పణ ఏమైంది అగ్ని ఏమైంది నిత్య కూర్చాలకు దూరంగా దేవుడా ఈ ఆకాశం కొండ కలిసే చోట పారేసే వాళ్ళను అని ఏడ్చాడు. నన్ను ఎవరింటికి తీసుకెళ్తారన్నాడు, ఇక్కడ ఉంటే లాభం లేదు అనుకుని ఇక్కడ అలా తిరిగి 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 ఎక్కడన్నా ఏదైనా దొరకపోతుందా అంటే ఒక చోట హిమాలయ పర్వత ప్రాంగణంలో ఒక అద్భుతమైన పొదరిళ్ళు పొదరిళ్ళ మధ్యలో అన్ని ఉద్యానవనాలు ఉన్నారు. మంచి తోటలు మామిడి చెట్లు కోరింటాకు చెట్లు మల్లె తీగలు కొంచెం వాతావరణం అక్కడ ఆహ్లాదంగా ఉంది. ఒక రత్నాలు దాపడం చేయబడిన భవనం కనపడింది, అది రత్న భవనం కనకమయ్య భవనం సంపద కలిగిన వాడి గృహం అన్నమాట. హిమాలయాల్లో ఇటువంటి భవనమా అనుకుని ఆశ్చర్యపోయి ఇక్కడ ఎవరో ఉన్నారు వెళితే నాకు ఇంటికి వెళ్ళడానికి దారి చూపిస్తారు అనుకుని అక్కడికి వెళ్ళాడు. అదిగో అక్కడ కనిపించింది ఒక మహాపూర్వ సౌందర్యవతి అన్నమాట. ఏ సౌందర్యవతి అంటే రతి పారవస్య విభ్రమము తెలుప ప్రౌఢి పలికించుకేత ప్రబంధములకు కమ్రకర పంకరు రత్న కటక చల చల ధ్వని స్ఫూర్తి తాళమానములు గులుప ఇంపు తడుపత్త వీణ వాయింపుతుంది. ఒక పరమసుందరి గుడి కనపడింది. అక్కడ ఒక పోక చెట్టు ఉందిగా మొక్కలు కాసే చెట్టు కింద చాలా నున్నగా ఆకుపచ్చగా ఉంటుంది. ఆకుపచ్చని పోక చెట్టు బోధి దగ్గర కూర్చుని చట్టా మీద చేతులు వేణ పెట్టుకుంది, ఎవరని పావడా పెట్టుకుంది. ఆ పావడ తొడల మీద పడి ఆవిడ శరీరాన్ని ఇంకా అందంగా తయారు చేస్తుంది. ఇక ముఖం విరిగిపోతుంది అరుణవర్ణంతో, చేతులకి కంకణాలు ఉన్నాయి, కళ్ళు సగం సగం మూసి పూర్తిగా తెరవకుండా పూర్తిగా ముయ్యకుండా చేతులు వేణ పెట్టుకుని ఇలాగ ఏమని వాయిస్తుంది మహాముద్రంగా. ఈ వాయిస్తున్నప్పుడు ఆవిడ పాడుతోంది పాట బాగుంది, పాటకి తగినట్లుగా ఈ వేణ వాయిస్తున్నప్పుడు చేతులు కొన్న కంకణాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోన ఆడవాళ్ళు కానీ బంగారం వేస్తుండేవారు. ఈ గాజులన్నీ టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. అది ఏమో తెలుసా, కమ్మరకర పంక రుహ రత్న కటక జన జన ధ్వని స్ఫూర్తి తాళమానములు గురువ పవిత్రమైన సున్నితమైన ఆవిడ చేతులు కొన్న గాజుల శబ్దం పాటలు పాడుతున్నప్పుడు టింగ్ టింగ్ అని తాళాలేస్తారు. పాండురంగ మహాత్మ వంటి సినిమాలు చూడండి పక్కన అందులో నగసాల పడుతుంటే పక్కన టింగ్ శబ్దం వస్తున్నాడు, ఎంత భద్రంగా ఉంటుందండి. అందులో మన పట్ట దుకాణం పాటని చిట్ట చివరి చూపిస్తారు అన్నమాట. అంటే నాటేది ఒక మొక్క, నూరు కొమ్మలు ఇన్ని పువ్వులు ఇన్ని పళ్ళు, ఒక్క మొక్క నాటితే ఇన్ని వస్తాయి. ఒరే నువ్వు కూడా నీ చేతులు ఒక్క మంచి పని చేస్తే ఇంతమంది మహానుభావులు తయారు చేస్తావురా, అలాగే చేతులు ఒక్క పుణ్యం చెయ్యి అని ఒక అద్భుతాన్ని పాటిస్తాను. అక్కడ
తాళం వేస్తూ ఉంటే సరిగ్గా ఈ అలసాని పెద్దల రాసిన పద్యముల కోసం అక్కడ తాళం వేశారా అన్నంత బాగా వేశారు. అంటే ఇంత జాగ్రత్త దిశ దృష్టిలో కదా పాట అన్నమాట. ఇప్పుడు పాట ఉందామంటే ఏమవుతుంది పాపం, రాసేవాడు గొప్పవాడు ఎప్పుడూ ఉంటారు, ఆ పాడేటప్పుడు దాకా గందరగోళం ఎక్కువైపోయి అది ఏమిటో నాకు ఇప్పుడే అర్థం కాదు అన్నమాట. ఓ పిల్లాడు ఏంటంటే పడుతుంది చిక్కుపుక్కు రైలే అన్నాడు ఇప్పుడు ఈ చిక్కులోంచి బయటపడ్డాను నన్ను గుర్తు చేశాను పాపం ఏదో రాస్తాను వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళ వీళ్ళ కష్టం వీళ్ళ కనుక కూడా అంత హాయిగా చెవులు ఇంపు కలిపితే పడేశారు. అది వాళ్ళ తాళంతో ఈవిడ వీణ వాయిస్తుంది చూచాడు ఆయన, ఆవిడ చూచింది ఆవిడ ఆశ్చర్యపోయింది. ఓ నాయనా ఇదేమంటారా, చూస్తే పిలక గుండు పైగా నామం గుండు పిలకతో నామం పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంత అందంగా ఉంటాడా అబ్బా. అందుకే కాదు ఎవరికైనా అందరూ పెట్టి గుడి చేస్తారు అనుకుంటున్నారు. అంటే గుడిలో కూడా ఎంత అందం తీసుకోవాలని నిజంగా కూడా పది మంది తీసుకువెళ్ళాను అండి. అదృష్టవంతులు ఎలా ఉన్నా అందంగా ఉంటారు, బాబు ఎలా ఉన్నావాడు మేకప్ చేసేవాడు మేకప్. కాబట్టి మొత్తం మీద ఈ సౌందర్యాన్ని చూసేవాడు ఎక్కడి వాడు ఎంత వసంత గంతులం చక్కర నంతులంటి వాడు మహేశ్వరాలయం ఎక్కడ ఈతూ విభవం ఎక్కడ ఏలని గొంతుగా మరు డబ్బనగలని అక్కడా నన్ను వీడు పరిగ్రహించిన వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, నరకోపురుడా లేక ఇంద్రుడి కొడుకు జయంతుడా వసంతుడా మన్మధుడా, వాడి అందరినీ కూడా తన సౌందర్యంతో చేయించగలిగేంత అందగాడు వీడు. ఆ దేవుడా వీడు కాబట్టి నాకు భర్త అయితేనా వీడు నన్ను గౌరవించుకుంటేనా ఇక మా జీవితమే జీవితం ధన్యమే ధన్యం అనుకుంటారు. ఇక్కడ గొడవ దొరికితే బాగుంటుంది. ఈయనకి పాప వేది ఇట్లా ఆ చూపులు ఆ వయ్యారాలు చూసుకునే స్థితిలో లేదు. ఇక్కడ కేవలం ఏదైతే చెప్పటం పాట చెప్పుకోవడం తప్ప ఏం తెలుసు గొప్పలన్నా తప్ప. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సుందరి నువ్వెవరిని చక్కగా చదివేట కూడా గౌరవంగా ఎత్తారు మంచి ట్రైనింగ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు కూడుతున్నారంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ తెగ ప్రశంసించాలి, చట్టం తక్కువ చెప్పాలి మంచి ఎప్పుడు ప్రశంసించాలన్నమాట. దగ్గరికి వెళ్ళి ఒంటి చెరించదు ఓట లేక యువన భూమి భూసురుడ నే ప్రమరాఖ్యుడ త్రోవ తప్పిన క్రూన ఇన్నగాక్రమున సముదిల్చి పురము చేర ఇంకెదిగాంతు తెల్పగదనే తెరువెద్ది శుభంబు ఇంతకు చూడగానే ఆవిడ కళ్ళు తిక్కరిపోతున్నాయి. ఈ అందం చూసింది కదా అని తెర చూస్తుంది కళ్ళు తెలవలేకపోతుంది. అందుకని తీర్థ హరిణే క్షణ లేడి కళ్ళు వంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళని హరిణే క్షణ అంటారు. మళ్ళీ మామూలు లేడి కళ్ళు కాదు తీర్థ భయపడిన లేడి ఎలా చూస్తుందో ఓ లేడి నువ్వు అలా చూస్తున్నావు ఇటు ఇటు దిగుతున్నావు వాళ్ళు చికిత్సగా. అసలు ఎవరు ఈ అడవిలో సందేహం లేకుండా భయం లేకుండా ఒంటరిగా తిరుగుతున్నావు, ఒంటరిగా తిరిగితే నీకు భయం లేదా? వాళ్ళు నీ సంగతి నాకు ఎందుకు, నేను ప్రవరుడనే ఉండాలి పండితుడిని నా కర్మయోగం వాళ్ళు ఇక్కడికి వచ్చాను పొరపాటున. అందుకైనా కొవ్వెక్కి అన్నాడు నగాక్రమణము చదివింది ఒక గొప్ప మాట ఎందుకంటే కలిపి ఒంటరిగా కొవ్వెక్కి వచ్చానని చెప్తున్నాడు. అది తిండి తెల్లగా ఆయన వేగా నీ తెగదాకి కొవ్వెక్కి ఇక్కడికి వచ్చాడంట బాగా కలిగింది తల్లి. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళడానికి మార్గం తెలియటం లేదు, మా ఇంటికి దారి చెప్పాలి మా ఊరు తన ఊరు చెప్పచ్చు లేదు మా ఇంటికి పక్క చూడండి. పూర్వం ఈ లెటర్ ప్రతి గ్రాండ్ ఫాదర్ లో పాఠం ఉండేది వాడు ఒకడు మాంకా చూపోవని వాడు లెటర్ రాశాకన్నా టూ మై గ్రాండ్ ఫాదర్ రాసి పోస్ట్ బాక్స్ రాశాడు. ఇంకా గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఉంటాడో చెప్పద్దా, అలాగే మా ఇంటికి అలవడ్డదో చెప్పడానికి ఆవిడ ఉంది ఎందుకంటే చమత్కారం వీడు దొరికేటే చదువుతుంది ఆవిడ దొరక దొరక దొరికేది ఇంత అంతగాడు పోయా. అందుకని ఎందు కందు తెలుగు వేడదు
సర్కారీ కోసం పూజలు చేస్తున్నావు, ప్రతి పుట్టగానే సర్కారు చూపిస్తాను నేను అంటున్నాను. పైగా నేను స్వర్గం నుంచి వచ్చే అర్థశాస్త్రి. అసలు చచ్చాక స్వర్గం ఉదలేదని ఏం తెలుసుగా, నేను నిజంగా స్వర్గం నుంచి వచ్చిందా, ఇక్కడ ఉంటే సుఖం పొందొచ్చు కదా అంటారు. పైగా చెప్పేశాడు యజ్ఞంలో ఫలితం మా కలుగిళ్ళు సుఖించుతే కదా, అందుకే యజ్ఞాలు చేసుకున్నారు. నువ్వు చెప్పిన సుఖం నాకు అక్కర్లేదు, నేను మాత్రం భూలోకంలో కర్మం ఎలా ఉందో అలా నడుచుకుంటాను. వాడి ఎంత కష్టం ఇందులో, ఒక పక్కన పరమ కామాక్షుడు, పైగా అప్సరస, ఆ సౌందర్యం బ్రహ్మ దగ్గర కూడా లేదు అంట. ఈయన ఇంత కఠోర ప్రపంచాన్ని ఏకపత్ని వదిలి పరస్థితిని ముట్టుకున్నాడు. నా పెద్ద నా బిడ్డ నా వచ్చాడు నా వద్దంటాడు. కాసేపు ఎవడో నవ్వుతాడా, బాధించి బాధించి విసిగిపోయాడా, ఇంక ఒక్కసారి వేదపడి కౌగిలించుకుంటే నవ్వుతాడు ఏదో వేదపడి కౌగిలించుకుంది. ప్రాంచ భూషణ మూల రుచితో పాలింటు పొంగా పై అంచులు మోమన కౌగిలించి అదరం భాషింప హా శ్రీహరీ అంచు బ్రాహ్మణుడు అరమోవి తది అంశత్వయం వంటి పొమ్మంచు రోజిన అంచునే సదుల మాయలు తీర చెప్తాం. వేదపడి ఆంతగిన కౌగిలించుకుని ముద్దు పెట్టుకోకపోతే ఈ వెంటనే పక్కకి తలబెట్టుకుని హా శ్రీహరి చచ్చిపోయాడు. పోసేసింది శ్రీహరి అండి. ఎంత అత్యద్భుతమైన నిష్ఠ ఆలోచించాను ఆ సమయంలో కూడా. ఆవిడ చూపించబోతుంటే గాఢంగా కౌగిలించుకుని వేదపడి ముఖం మీద ముఖం పెడుతున్న సమయంలో ఆ ముద్దును ఆవిడ ఎడచేత్తో పోసేసాడు, చిచ్చి ముట్టుకోనండి. అటువంటి గారహస్య నిష్ట గరిష్ట గృహస్థాశ్రమ నిష్ట కలిగిన వాడు కావడండి. అటువంటి మహానుభావుడు చెప్పింది ఆవిడ దూరంగా పడిపోయింది. చాలా పాపం ఏడ్చింది. ఆ ఏడుపునే అలసానికత అటు ఇటు ఏడ్చేయడం సాగుతుంది. మూడు ఏడుపులు ఉన్నాయండి మనకి ప్రబంధాల్లో. ముక్కు తిమ్మల గారు ముద్దునే ఏడిపించారు. ఎవరి చేత, సత్యభామ చేత. పట్టుమూర్తి రామరాజ భూషణుడు కాంబోజీరాగంలో ఏడ్చింది అంటాడు హీరోయిన్. కాంబోజీరాగం అంటే తెలుసు కదా, బయట అంటున్నాడు ఎత్తుకోవడం. ఓ దివ్య బ్రహ్మణులారా, అది తిలకాంబోజి. తిలకాంబోజీలో తిలదీసి కాంబోజీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి అంత హైలీ ఏడ్చింది. అందుకని ఎవరు బావులు మరి ఏడ్చింది. వీటి నదించు గొప్ప చదువుకుంటాం అసలు చిందు వందలని ఏడ్చింది బాబు. ఎన్నో మహిమాలు తరబడి ఏ విశ్వామిత్రుడు నేలకిని పట్టుకోలేదా, వాడికి తపశక్తి పాడైందా, ఇంద్రుడు అల్లి దగ్గరికి వెళ్ళలేదా, వాడికి సత్యసింహాసనం దూరం అయ్యిందా, ఎంతమంది మహానుభావులు అప్సరసన పెట్టబడలేదు, నువ్వేం గొప్పవాడిగా అది ఏం చెప్పినా ఇది మాట్లాడు, మాట్లాడితే ప్రమాదం. అందుకని పోట్లాడలేక మాట్లాడలేక అక్కడి నుంచి బయలుదేరి చిచ్చి అనుకుని అక్కడ ఆకాశ గర్భం ఉంటే ఆ గర్భంలో శుభ్రంగా స్నానం చేసి ఆవిడ ముట్టుకుంటే శరీరం అపవిత్రం అయిపోయిందండి. ఆ గర్భం పోయేలా స్నానం చేసి ఎంతవరకు వేడని వేడని పట్టుకుంటాను, నేను అగ్నిని పూజిస్తుందా రోజు, ఆ భగవంతుని పూజిస్తే ఇంటికి తీసుకెళ్ళడా అనుకుని అగ్నిహోత్ర, నువ్వు నన్ను మా ఇంటికి చేర్చు. ఎందుకు చేర్చాలి అంటే నా దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి కనుక. నేను దానము జపము అగ్నిపత్రం ఈ మూడు వేల తప్పకుండా చేస్తే ఇతరులకు దానం చేసేవాడికి శక్తులు వస్తాయి, అగ్నిపత్రం వేయిస్తే శక్తులు వస్తాయి, నేను అవన్నీ బాగా చేస్తాను. పరదార్థనాథుల కారణే ఇక్కడ ఉంది అసలు అంత. నేను నా జీవితంలో ఎప్పుడు పరస్త్రీని కోరకుండా ఉండే, పరస్త్రీని కలిపి ఇతరుల డబ్బులు కూడా కొట్టేయాలని ఆశ లేకుండా రమ్మండి. తప్పవాడి గొప్ప బాగుండదు, వాడిని లాగేద్దాం, రెండు గజాలు కలుపుకుందాం, ఇలాంటి ఊహ నాకు ఎప్పుడు లేకపోతే నన్ను సన్మానము తోడ నన్ను సదనంబున నిల్పు వినుండు పశ్చిమంబోనిధిలో నరయంబున భవ్యవాహన. ఆవిడికి కూడా అనుసారం మీద పడితే నా బుద్ధి మారిపోతుందేమో, అందుకని సన్మానంతో అంటే నా మానం చెడిపోకుండా నన్ను ఇంట్లో చేయొచ్చు. సూర్యుడు అస్తమించేలోపు అనగానే అగ్నిపత్రుడు ఇతను ఆవహించాడు, ధగధగ వెలిగిపోయింది ఇతని శరీరం. అగ్ని ఆవహించడం వల్ల కంతు మూసి తెలిసేలో ఇక్కడ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు, తన పిల్లలకి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ కథకి పడి రావడం పాత్రలు. ఇక ఈవిడ ఇక్కడ ఆయన అలా వెళ్ళగానే వాడు వెళ్ళిపోయాడు అని ఏడ్చుకుంటే చెలికత్తులు వచ్చి వాడి మొహం, వాడు ఎక్కడ ఉంటాడు, బయటికి వెళ్ళే ఓపిక లేకే కదా నిన్ను బతిపడ్డాడు, అక్కడ మన ఉద్యానవనం ఉంది కదా మన గార్డెన్, అక్కడే ఉంటాడు మా అనుమానం, అక్కడికి వెళ్దాం అని అక్కడికి తీసుకెళ్ళారు. ఇదంతా ఒకటి చూశారు. వాటి పేరు కలి అని ఒక గంధర్వుడు.
వాడు చాలా కాలం క్రితం వచ్చి ఐదు రోజులు చెప్పాడు ఈ బరువు తిరిగి ఆవిడ లాగి గోపం మీద కొట్టింది. అటమైన వాడు నన్ను ఉట్టుకోవడం వీళ్ళే, నేను ఎవరు పడితే వాడు వరించను. వాడిని చూసి ఐదు సార్ మధ్య నేనేమో ప్రేమించి గంధర్వుని సాకివాడిని పైగా క్యాష్ తీర్పు అడిగాను. అటువంటి వెళ్ళి అక్కడ ఫైదర్ కూడా ఒకటి కాదు కదా, అంచేత దగ్గరికి వెళ్ళి ప్రేమించాలంటే చీపు అంటావా. ఇప్పుడేమో ఎక్కడో ఉన్నటువంటి ఆ గ్రహ భక్తులు కానీ ప్రేమిస్తావా నువ్వు, బాగా అయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఏం చేశాడు లోపల, ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు రాయలు ఉన్నాయి కదా, ఎంతో పూర్వం నుంచి ఆరోగ్యం ఉన్న ప్రేమ ఇప్పుడు నాకు ఫలించాలంటే వాడి రూపంతో పెడితే బాగుంటుంది. వెంటనే తన గంధర్వ మాయతో అచ్చం ప్రవరుడు మాయడు మాయా ప్రవరుడు. ఈ ప్రవరుడు అది ఒక చెట్టు మీద కూర్చొని పూలు కోస్తుంది అనబడ్డాడు. చెరికెత్తులు వరుదిని అక్కడికి తీసుకొచ్చారు. వరుదిని విడిచి వచ్చింది, ఇంకా వెంటనే మీద పడిపోయి ఇంకొక క్షణము కాదంటే నేను చచ్చిపోతాను అన్నారు. అద్భుతమైన లలితమైన పదార్థం ఒక పద్య రచన చక్ర
చలం బుడిగి ఈ చలం బుడిగి
అంటే నన్ను ఏలుకోరా అంటే ఈ చలం ముడిగి ఏలరా, ఇంకెందుకురా నీకు ఈ పట్టుదల, ఎందుకురా నీకు ఈ పట్టుదల, నన్ను ఏలుకోరా అంటే నేను రాత్రి అంతా తీయమావిడి చెట్ల దగ్గర మల్లెపూల తోటల్లో మాలతి లతల యొక్క సమూహాల్లో తెగతిరి ఇకను దొరక్క విరహానికి గురైపోయి చంద్రుడి వెన్నెలలో వేగి ఇంకా చచ్చిపోతానేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు నీకు దక్కాను, ఎందుకంటే దేవతలకి చావులేదు అందువల్ల. ఇతరు కాదన్నామంటే మాత్రం నా తపశక్తి అంతా వినియోగించి శరీరం విడిచిపెడతాను అని కన్నీళ్ళు కాచి వీడు దొంగ కదమని కపట విప్రుడు మాయా ప్రవరు. వీడు అన్నాడు ఓ రోజుని నాకు ఇల్లంటే ఇష్టం, పూజలంటే ఇష్టం, ఎలా అక్కడ పెడలేకపోతున్నాను, నువ్వు చూస్తేనేమో నా ప్రాణం తీసుకున్నావు, నేను లేకపోతే బతకలేనట్టు, అక్కడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు కనీసం నీ కోరికైనా తీస్తే నువ్వైనా వద్దు. ఒకడు తాను కష్టపడ్డ ఇతరులు ఉపకారం చేయాలంటారు, సర్లే ఈసారి ఇలా కలిగారు అమ్మవి దొరికాడు చాలా సంతోషం. నిజంగానే అంటావాన్ని కన్నీళ్ళు కూర్చుని అయితే ఒక్క నియమం అన్నాడు వాడు. ఏమిటది, ప్రతి క్రీడా సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి అన్నాడు. ఎందుకంటే మాయల వల్ల పొందిన రూపం ప్రతి సమయంలో పోయి యథారూపం వచ్చేస్తుంది, వీడు దొరికడం చంపేస్తున్నారు చెప్పిస్తుంది. అందుకని ఒక్క రతి క్రీడా సమయంలో కళ్ళు మూస్తూ మిగతా సమయంలో కళ్ళు తిరుగుంటే అసలు ఒప్పుకున్నావు చాలు, నీ ఇష్టం ఎలా చెబితే అలాగే చేస్తాను. దాంతో ఆవిడ అక్కడే వాహనం చేసుకుని చెత్తా పట్టాలు వేసుకుని కొంతకాలం హాయిగా తిరిగాడు. యంత్రాలు గర్భవతి అయ్యింది, చాలా పెద్ద పుస్తకం రెండు ముక్కలో చెప్పిస్తున్నాడు ఐదు వర్షాలు. ఆవిడ గర్భవతి అవ్వడానికి వీడి ఇక్కడ ఉంటే ప్రమాదం ఎప్పుడో ఒకప్పుడు వాడు కళ్ళు తెరుస్తుందేమో, అప్పుడు నేను దొరుకుతానేమో చెప్పిస్తుందేమో, ప్రమాదం అడిగిన శక్తులు ఉన్నాయని పైగా ఆడవాడు ముసుగు మూసుకోవడం వద్దు. ఒకరోజు ఒకరోజుని మా ఊరు నుంచి నాకు పసరించిన సిద్ధుడు వచ్చాడు, అక్కడ మా పంట పొలాలు మీరు పంట పొలాలు ఈ మాయ మా పొలాలన్నీ మాడిపోయాయిక, మా ఇళ్ళు పాడైపోయాయిక, మా ఆవిడ చిక్కిపోయినాయిక, మా నాన్నగారు మా అమ్మ మాంసం మీద పడ్డాక నేను వెళ్ళి కనపడకపోతే వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు అంచేత ఏమనుకోకపోతే నువ్వు అనుమతి ఇస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తానంటే నువ్వు మళ్ళీ వస్తావా, అసలే గర్భవతిగా ఉన్నావు, గర్భవతిగా ఉన్నప్పుడు భార్య పక్కన భర్త ఉండాలి కదా అంటే పర్వాలేదు వస్తానే అది అసలు ఇంకా బాగా ఇచ్చాడైనా ఎప్పుడు కావాలంటే ఇక్కడ వస్తాను అని ఒప్పించి మాయం అయిపోయాడు. ఇది మళ్ళీ కనపడదు. ఈయనే తలుచుకుంది కొంతకాలానికి అవడు ఒక కొడుకు ఉంటాడు, అదిగో ఆ కొడుకు పేరు స్వరం వచ్చి మంచి కాంతిగా ఉండేవాడు. వాడిలో రెండు రూపాలు అంట, కళ్ళు మూసుకుంటారు కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆవిడ కళ్ళలో ఎవరు కనబడేవాళ్ళు, ప్రవరుడు. అంచేత పుట్టిన వాడు అచ్చం ప్రవరుడు యొక్క రూపంతో పుట్టాడు. కానీ శరీర కాంతి మహిమలు బలము గంధర్వుడి వల్ల పుట్టడం వల్ల ఆ శక్తి గంధర్వ శక్తి ప్రవర శక్తి ప్రవరుడి రూపం సౌందర్యం తనకాంతి ఇవన్నీ కూర్చున్నవాడు పుట్టాడు. అందుకని ఏమన్నారంటే తన కళ్ళల్లో ఏ రూపం మెరుగుతే స్త్రీకి అటువంటి రూపంతో ఉన్న పిల్లవాడు పుడతాడు. అందుకే కళ్ళలో చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా పరపురుషుడిని ధ్యానించకూడదని పూర్వాలు చెప్పేవారు.
ఇదంతా నేను పురాణాల్లో చెప్తాను, బట్ నాకు అది ప్రాబ్లం.
వైద్య శాస్త్రం కూడా అదే చెబుతున్నాడు.
మొత్తం మీద ఏమైతేనే రెండు శక్తులతో ఒక మహాపురుషుడు పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి మంచి పరాక్రమంతో తన కోదండ విద్యతో యంత్రాల దగ్గర విద్యలు నేర్చుకున్నాడు, బృహస్పతి దగ్గర చదువుకున్నాడు, అక్కడ ఉన్న మొత్తం హిమాలయ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ రాజయ్యాడు, గంధర్వులకి రాజయ్యాడు, తన ప్రాంతంతో అన్ని సాధించాడు. ఒక రోజున ఆయన వేటకి వెళ్ళాడు. అక్కడ చాలా బాగా వేట జరిగింది. ఆ వేటలో ఒక పరమసుందరిమణి వచ్చి రక్షించింది. నువ్వేమంటే నా పేరు మనోరమ, ఇందీ వరక్షణలో ఒక గంధర్వుడు ఉన్నాడు, ఆ గంధర్వుడి కూతుర్ని నన్ను 3 రోజులుగా ఒక రాక్షసుడు తరుగుతున్నాడు, ఆ రాక్షసుడి భార్య నుంచి రక్షించు అని. అంటే రాక్షసుడు తెచ్చేయడం కష్టమేమో అని అడిగింది. నీకేం భయవకల్లా, అస్త్రములు నా దగ్గర ఉన్నాయి, అస్త్ర హృదయం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం అంటే అస్త్రాల హృదయం ఉంది, ఆ మంత్రం నీకు ఇస్తాను. నువ్వు అడగచ్చు కదా ఈ అస్త్రాలతో వాడిని నువ్వే చంపచ్చు కదా అని. ఈ అస్త్రాలు ఆడవాళ్ళకి పనిచేయవు, మగవాళ్ళకే పనిచేస్తాయి, అందువల్ల నీకు ఇస్తున్నాను అని అస్త్ర హృదయం వెతిరేకించింది. ఇంతలో రాక్షసులు వచ్చేసాడు. 6 గాడి చెట్ల గురువు రక్షణ వాడితో ఆరాధ్యం చేసి ఇందీవు రాక్షణి కూతుర్ని మనోరమని కాపాడాడు. రాక్షసుల మీద ఆగ్నేయాస్త్రమే స్థాపించాడు ఈశ్వరుడు. ఆ రాక్షసులు తెచ్చుకోగానే ఒక అందమైన పురుషుడిగా మారిపోయాడు. వాడే ఈ మనోరమ తండ్రి ఇందీవు రాక్షసుడు. నాన్న నువ్వే ఈ రాక్షస రూపంలో ఉన్నావని కూతురు. అవునమ్మా ఏం చెప్పంటావు, నా కర్మగారి కన్న కూతుర్నే తెలబోయేది రాక్షస రూపంలో ఉన్నాడు. మావయ్య నీకు ఈ రోగాలు వచ్చిందని మావయ్య అనేసి వాసుకెళ్ళి అలాగే ఆయన అసలు వేసి చెప్తున్నాను, మీ అమ్మ బరువుతిని నాకు చెల్లి రూపుతుంది, నేను హిందీ రాక్షుడిని గంధర్వుడిని చాలా గొప్ప రాజుని నలరావుడిని వాడిని కొడుకుని నాకు ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం, అందుకని ఆయుర్వేదం నేర్పేవాడు ఎవడా అని నేను ఎదుర్కొంటూ ఉంటే బ్రహ్మమిత్రుడనే ఒక ఋషి కనబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయుర్వేదం నేర్పమన్నాను. ఆయన అన్నాడు, మరి గురువు గారి దగ్గరకు వచ్చేటప్పుడు తాంబూలం వేసుకుని కుంభకోళాడుతూ నోరు మీద నోరు పెట్టి మాట్లాడుతూ వచ్చి నీలాంటి భోగులకి అంటే వ్యసనపురులకి ఈ విద్య ఏర్పడతాడు. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, నీకు నేను వెళ్ళాలి, ఏమాయ నా విద్య ఎదుగుతావా, నన్ను ఇలా కూర్చుంటే ఎవరిని ఎదుగుతాడో చీపు అంటారు అని చెప్పి నీకు నేర్పడం అన్నమాట. లేదంటే ఇప్పుడంటే తాంబూలం వేసుకున్నాను కానీ మీ దగ్గర నిర్ణయంగా ఉంటారండి, కొంచెం బుద్ధిమంతుడండి, మా పెద్దలు మంచివాడు అండి అన్నాడు. ఏమైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది, బెస్ట్ ఇంప్రెషన్ నీ మీద నాకు కరెక్ట్ వచ్చింది, నేర్పడుకో అన్నాడు. నీకు మండింది, నువ్వు నేర్పకపోతే కోడి ఆ మాత్రం నేర్చుకోలేనా అని తన మాయతో అచ్చ శిష్యులు ఒక శిష్యుడు వేషం వేసుకుని పక్కన కూర్చుని కొత్త విద్యార్థులు నేర్చేస్తున్నాడు. దగ్గర తెలియజేస్తే ఎక్కువ ధారణ అందువల్ల 6 నెలల్లో మొత్తం ఆయుర్వేదం నేర్చుకుని ఇప్పుడు తన అసలు రూపం ధరించి మరి అప్పుడు హైకి వెళ్ళిపోవచ్చా నేర్చుకున్నాక నా లోపల కొంచెం క్రోవు ఎరా అన్నట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుగారి మధ్యపోయి నువ్వు ఎప్పుడు వచ్చావంటే నేను 6 నెలలుగా ఈ విద్యంత నేర్చుకున్నాను తండ్రి, నాకు ననుగ్రహింపగలే వైద్యం పంచు ప్రార్థించిన గంటలుగా నటులాడి దిక్కుతుల భోగాలు వంటి కలిగిన వారికే కలిగిరాకుండానే కొట్లాడాచన పెట్టి ఏమిటి చెప్పును కష్ట ముష్టింపచ ముష్టింపు వచ్చే ఋషి నాన్న తండ్రి బాబుని ప్రతి మళ్ళీ విద్య నేర్పమంటే చీపు అంటావా, నువ్వు బొమ్మన్నంత మాత్రం చేత నేను విద్య నేర్చుకోలేనా, వెనకటికి పెళ్లిలో ఉండరాయి చెప్పడం నీకు ఎప్పుడైనా సరే పెళ్లి అయినప్పుడు కొత్త పెళ్లి కూతుంది పెళ్లి కొడుకులు ఏం చేస్తారంటే సందిగలు రాయి కానీ రుబ్బురోలు పత్రంగా తొక్కిస్తారు, రాయి తొక్కిస్తారు. ఈ పెళ్లి అక్కడ ఉంటున్నాడు అందుకని రాయి తీసి దాచేసింది, రాయి దాచేస్తే పెళ్లి అవుతుందా, రాయి లేకపోయినా మానేస్తారా పెళ్లి అని పిచ్చాడా కొండరాడాల్సిన పెళ్లి ఏమిటికి చిక్కున్నాను. రుబ్బురోలు పత్రం దాస్తే పెళ్లి అవుతుందా, నువ్వు చెప్పకపోతే విద్య రాదా, ఇదిగో చూసావా ఎలా నేర్చుకున్నాను అన్నాడు. దాంతో ఆయన మండిపోయి ఒక్క పెడమకు పెట్టాడు. ఆయన కోపాన్ని దర్శనకి అలసంచలో ఒక గజ్జంలో గజ్జంలో కదా ఇక్కడ కూడా గజ్జ రాశాడు. జడిలుడు కింద కింద పండ్లు గురుగుతు కటంబులు అంటే ఒక పువ్వు కుటుంబులు కటకట ముదిలాత్మ అటపటంబుల నుంచి గురుగులు కాదు గుట్టపుటలు గురుగుతున్నాయి కటకటంబడి కపాలలో నిపుతి కేరంలోని ఆసూయకు మాయ మాయడ ప్రయోగించి వంచి అపహసించిగా ఉన్న అపసరలు పిసితంబులు వసయులు అసూత్ర సంబులు అశనంబులుగా మెసవి వసుధ వసిలింపుమని వసుమల్ల గుండె జల్లుమని గల్లుమని గురిదల్లలు పదవల్ల అన్నాడు. వదిలేశాడు, కనుబాబులు వదిలేశాడు, పళ్ళు కనపడ కొరికాడు, కళ్ళ చెమటలు వచ్చేసి ఆ చెమటని ఇలా ముందుకు వచ్చేసింది, పళ్ళు కనపడ కొరికితే అన్నాడు. వరకు కూడా రాక్షస మాయతో నా దగ్గర విద్య నేర్చుకొని అక్కడికి వాడక నన్ను తిట్టి నా మీదే మీ ఇష్టం వచ్చినట్టు ధిక్కారస్వరంతో ఎగరేస్తావా, ధిక్కారావా, ఇదిగో నువ్వు చేసిన పనికి శిక్ష అని పక్కన ఉన్న ఒక సంచిలో చేత బూడిని తీసి, నువ్వు నన్ను రాక్షస మాయతో మసలించావుగా కాబట్టి రాక్షసులు వెళ్ళిపో నీ వాళ్ళని తిరిగి అని శిక్షించాడు. రక్తం మాంసం ఎముకలు నాక్కుంటూ కొడుతున్నారు కానీ వీడికి గుండె జల్లు మంది కళ్ళు పడి అంటే గుండెలో రాయి పడింది అన్నమాట. కళ్ళు అంటే రాయి, అదే ఇప్పుడు ఉప్పు కళ్ళు అంటే ఉప్పు రాయి అన్నమాట. వీడు కాళ్ళ మీద పడ్డాడు. గురువు గారు నన్ను ఇంత దారుణమైన శాపానికి గురి చేయకండి, మాంసం అసలు ఏం తెలియదు, అందులో ఆయుస్సు అందులో అమృతం ధైర్యమని పడుకోవచ్చు, భూలోకంలో ఉన్న దరిద్ర భాగం అంటే ఎలాగా మాంసం అందులో మీద నరమాంసం అంటున్నారు, నన్ను క్షమించి శాపమే వచ్చిన చెప్పాడంటే ఆయన నువ్వు తొందరపడి గొడుగు వచ్చినట్టు నన్ను తిట్టావు, నేను శపించాను, ఈ శాపం దానికి తీసుకోలేదు కానీ నువ్వు అందరినీ తిని ఆఖరి నీ కూతురు వెంట పడతావు, అప్పుడు నీ కాబోయే అభివృద్ధి చేతులు నువ్వు చస్తావు, చచ్చిన తర్వాత నీ రూపం వస్తున్నాను. అది ఆ పట్టణం జరిగిన రాక్షసుండీ నా నగరానికి వచ్చి మొత్తం నా ప్రజలందరినీ తినేసాను, గుర్రాలని ఏరుగుని అన్ని పీరుగుని తినేసాను, ఆఖరికి కూతురు మిగిలింది. ఈ కూతురు వెంటబడి తినబోతూ ఉంటే ఇదిగో ఇక్కడికి వచ్చింది, నువ్వు నన్ను చంపావు, నువ్వు నాకు మేనల్లుడివి, ఇప్పుడు అల్లుడివి నాయన, నా ఆయుర్వేద నుంచి నీకు ఇస్తాను కట్టంగా, ఇంతకు మించి నేనే కట్టవడదు, డాలర్స్ కావాలంటే డాలర్స్ కో, నేను మాత్రం ఆయుర్వేదం ఇస్తున్నాను నీకు, దీంతో నా కూతురిని పెళ్లి చేసుకో, ఆయన కట్టంగా ఆయుర్వేదం చేయించి ఆ తర్వాత తన దాకా పెట్టిపోయాడు. మనోరమని పెళ్లి చేసుకున్నాడు. మనోరమకి పెళ్ళయింది కానీ సుఖంగా ఉండలేకపోయింది. ఏమిటి భార్యమని నేను ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నావా అని కాదండి, నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పెద్ద శాపం వచ్చింది, ఒకప్పుడు నేను నా స్నేహితురాళ్ళతో ఈ హిమాలయాల్లో తిరుగుతున్నాం, అక్కడ ఒక ముసలాయిని తపస్సు చేసుకుంటాడు, మా స్నేహితురాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, నేను ఆ ముసలాయిని ముక్కు పట్టుకు పీకాను, దాంతో ఆయన కోపం వచ్చింది, తపస్సు చేసుకుంటున్న వాడిని ముక్కు పట్టుకున్నావు కనుక నువ్వు దిక్కులేందని వెళ్ళిపోయి నీ తండ్రి రాక్షస రూపంలో నీకు తరుగుతూ ఉంటే ఏడుతూ ఏడుతూగాక అనగానే పక్కన చెరికెత్తులు కర్రలు పెట్టి అది పట్టబోయారు. మా చెరికెత్తిని వాళ్ళ నాన్న రాక్షసుడై తలవాలంటావా, నీ అంతం చూస్తాను. దాంతో ఆయన పాప వచ్చి నా చెరికెత్తుల్లో ఒక చెరికెత్తిని కుష్ఠరోగం వచ్చుగా కానీ ఇంకో దానికి క్షయరోగం వచ్చుగా కానీ, ఒక ఆవిడ టీబీ పేషెంట్ అయి మరొక ఆవిడ లెప్రసీ పేషెంట్ అయి ఏడుస్తూ ఉంటే నా స్నేహితురాడు నా కోసం నేను మీతో పెళ్లి చేసుకుని టీబీ రంగానని హనీమూన్కి ఎక్కడికి వెళ్ళానండి అని. ఓ వైద్య అయితే నీ నాన్నగారు నాకు ఆయుర్వేదం కట్టంగా ఇచ్చాడుగా, ఈ ఆయుర్వేదంతో వాళ్ళ రోగం తొలగిస్తానని వాళ్ళిద్దరికి రోగం తొలగించాడు. వాళ్ళందరూ మా రోగం తొలగించిన వాడే మా భర్త అనుకున్నాం, అయినా మేము ముగ్గురు స్నేహితురాను, మేము ముగ్గురు ఒకే చోట ఉండాలంటే మా ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుంటారు, కలిసి వచ్చింది కదా అనుకుని వాళ్ళకు కూడా ఖాళీ పెట్టాడు. ముగ్గురితో కొంతకాలం కాపురం చేశాడు. ఆ తర్వాత ఒక రోజున అది పెద్ద కథ అనుకోండి, అంతా ఒక రెండే రెండు ముక్కలు చెప్పాల్సి వస్తుంది, ఇంత ప్రబంధం చెప్పాలండి, చెప్పకపోతే అన్యాయం చేసినాడు. ఓ రోజు ఈ భార్యతో హిమాలయ పర్వతంలో తిరిగాక అక్కడ కొన్ని జింకలు ఆడజింకలు ఒక మగ జింక దగ్గరకు వచ్చాయి. అప్పుడు ఆ మగ జింకని ఏమన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి నేను ఏమన్నా మానవుండేనా, ఒక్క స్త్రీ ఒక భర్త ఇది ధర్మం, సర్వజిల్లగా ముగ్గురు పెళ్ళాలతో తిరగడానికి నేనేం సిగ్గులేదు అని కాదు అంది ఆ జింక మగ జింక ఆడజింకలు. దీనికి అనేక లాంగ్వేజెస్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. జింకల భాష వచ్చు అది పోయింది అంటే ఎంత మంది భార్యతో తిరగడం తప్ప మాట్లాడుకున్నాడు. ఇంకా వద్దు ఇంటికి వచ్చిన మనస్యాన్ని కొద్ది రోజులు తిరిగాడు. అయినా మళ్ళీ భార్యలు ఒక రోజున ఏమండి ఈసారి బోటు షేడ్కి వెళదామండి అలాగే కారణం లేక వెళ్ళాడు. వెళ్ళతో నావలో తిరుగుతూ ఉంటే ఆ నావల చుట్టూతో కొన్ని హంసలు చేరాయి. ఒక మగ హంస చుట్టూ ఆడహంసలు హంసిలు చేరి మేమంతా నేను వరిస్తున్నామంటే మళ్ళీ హంసంది ఎక్కువ మందిని పెళ్లి చేసుకుని సిగ్గు లేకుండా ఉండడానికి నేనే సరోజిని కాదు అక్కడ చింక ఇక్కడ మళ్ళీ ఈ వెళ్ళి కొంక నన్ను కైటింగ్ చేస్తున్నాయి అనుకుని చిచ్చి అని ఇంకా భార్యలో వెనక్కితో నేను సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళినాడు అడిగింది. సన్యాసం పుచ్చుకోవడం అంటే ఒకే కాషాయం చేస్తే సరిపోతుందా, ఏరికి మనం ఎంత నిత్యానందంతో ఉందామన్నా లోపలి రాగుతాయి మనం అంచేత కాషాయ వస్త్రం కట్టినంత మాత్రం చేత కౌలునంత కామంగులుడునా ఒకటే ఒక పెద్ద రాశారు. కాషాయ వస్త్రం కట్టుకుంటే లోపల మనస్సేమవుతుంది దాన్ని చేయించాలి, ఇంత ఇంకా చేయించలేదు.
అప్పుడు ఒక తమాషా జరిగింది. అక్కడ ఒక సింహం ఒక లేడీ కదిని దూరి తప్పుతుంది ఆడాలి చెక్కని. ఈ అడవిలో తిరుగుతుంటే వంటలు ఇక్కడ అది వెంటనే జారి కలిగి ఈయన బాణంతో సింహాన్ని పట్టుకోలేదు. అప్పుడు సింహం గసగసలాడి పారిపోయింది. ఆడలేడు వచ్చి ఎందుకయ్యా సింహాన్ని చూస్తాం, నేను తచ్చుకోవాలనుకుని ఆ సింహం దగ్గర వెళ్ళాను, ప్రాణ భయం నాకు లేదు, నాకు చావాలని కోరిక, కావాలంటే నన్ను కొట్టారు. చెక్క కూడా మాట్లాడేస్తుంది మానవ భాషలో, చెక్క చెక్క ఎవరైనా చావు తప్పించుకోవాలనుకుంటారు. నువ్వు కావాలనుకున్నావు ఏమిటి అంటే ఏం చెప్పంటావు, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, వాడు తప్పకపోతే చచ్చిపోదామనుకుని ఈ చెక్క దగ్గర ఈ సింహం దగ్గరకు వచ్చాను. నువ్వెవరిని ప్రేమించావు అన్నాడు. ఎవరినో అయితే నీ దగ్గరికి వస్తావు నిన్నే అని. ముగ్గురు భార్యలు వదిలించుకుని చివాట్లు వదిలించుకుని ఇక్కడికి వస్తే బండి నువ్వు తగులుకున్నావా ఓ లేడీ, నేనేమో మానవుడి నువ్వు చూస్తే లేడీని అమెరికాలో కొట్టుకుంటే వేరే విషయం అనుకో. కర్మయోగం వల్ల నాకీ పెళ్ళి ఏమిటా, లేదు ఒక్కసారి నువ్వు ప్రేమగా నన్ను నిమ్మురు అని. అలా ప్రేమగా నిమ్మరు కానీ ఆ ఆడచేత కాస్త ఒక ఆనందమైంది. ఇంకా మరి ఎవరు నువ్వు అన్నాడు. ఈ మనాడికి దేవతలు వరదేవతలు, దేవతలు నీ వల్ల ఒక కారణ జన్మడు పుట్టాలి కనుక నన్ను పంపారు. ఒక్క పుత్రుడు పుట్టేదాకా నన్ను భారీగా స్వీకరించు, తద్వారా ఈ లోకానికి ఉపకారం జరుగుతుంది అని. అదిగో ఆ సరోజుకి ఆ వరదేవతకి ఒక కొడుకు పుట్టాడు. వాడు కథానాయకుడు సరోజసుమను. అతను పుట్టగానే మహాపరాక్రమంతో విద్యలన్నీ నేర్చుకుని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై నిన్ను రెండవ మనువుగా చేస్తున్నాను, ప్రజల్ని ధర్మంగా పరిపాలించు, ప్రజలు నువ్వు ఎలా నడుచుకుంటే అలా నడుచుకుంటారు, ఏకపత్ని వృద్ధుడివై ప్రజలని దొంగలు మొదలైన భయం లేకుండా సరైన మార్గంలో నడుపుతూ కల్లా కపటలు లేకుండా నడుచుకో అని చెప్పాడు. చాలా మంచి వరాలు ఇచ్చాడు. ఆ సారోజసుమను తాను మళ్ళీ భూమండలాన్ని మహాచక్రవర్తి ధర్మబద్ధంగా పాలించాడు. ఆయన కాలంలో వర్షాలు సక్రమంగా కురిసి ప్రజలకి పాడి పట్ట సుఖంగా ఉంది. చెప్పాక ఎక్కడ అధర్మం లేదు, ధర్మం మళ్ళీ నాలుగు పదాలు నడిచింది, కృతయుగ ధర్మం నెలకొల్పుతుంది. ఆ తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి పెరిగాడు. ఆ స్వరూపతి సుమను కథని 628 పెద్ద పెద్ద గద్యాలు కొన్ని పద్యాల్లో అలసారి కథ తన భద్రంగా రాశాడు. రకరకాల కవితా విశేషాలు ఉంటాయి వాటిల్లో, ఏదో క్లుప్తంగా వాచికంగా మనం స్ఫురించుకోవడం ఎక్కువ స్ఫురించుకోవడం కష్టం.
మంచి పూలతో చక్కటి విషయాలు చెప్పినందుకు